చిరుతొండ నంబి. పూర్వకాలంలో ఒకసారి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా కైలాసంలో కూర్చుని సభ చేర్చి ఉన్నారు. అక్కడ అప్సరాగణాలన్నీ కూడా ఆడుతూ ఉన్నాయి. ఆ అప్సరసలేఖ నృత్యం చూసి ఆనందిస్తూ ఉన్నారు. సభాసదులు అందరూ కూడా ఆనంద పారవశ్యంలో మునిగి తేలుతూ ఉన్నారు. అయితే ఈశ్వరుడి యొక్క శరీరం నుంచి చెమట బిందువులు కింద పడినాయి. చూసింది పార్వతీదేవి. ఆ అప్సరసల యొక్క సౌందర్యానికి ఈశ్వరుడు ముగ్ధుడై అతడు తపించిపోతున్నాడు అనుకున్నది. విషయాన్ని గ్రహించాడు ఈశ్వరుడు. చిరునవ్వు నవ్వాడు. పార్వతీదేవి మొహం చూసి, దేవి, ఈ అప్సరాంగం యొక్క సౌందర్యం చూసి నేను చలించిపోయాననుకుంటున్నావా అన్నాడు. అలా కాదు స్వామి, మరి మీ శరీరం మీద కనిపిస్తున్నటువంటి ఆ స్వేద బిందువులకు అర్థమేమిటి అన్నది. అప్పుడు ఈశ్వరుడంటాడు, దేవి, భూలోకంలో నా భక్తుడు ఒకడు పడరానటువంటి కష్టాలు పడుతూ ఉన్నాడు. ఈ అప్సరాంగనలు ఇక్కడ నృత్యం చేస్తూ ఉంటే కేవలము నా శరీరం మాత్రమే ఇక్కడున్నది, నా మనస్సు అనేది ఆ భూలోకంలో నా భక్తుడి దగ్గర ఉన్నది, అతడికి నేను సేవలు చేసి వస్తున్నాను అన్నాడు. ఏమిటా విషయం నాకు ఎరిగించవలసింది అని అడిగింది ఆ పార్వతీదేవి. అప్పుడు ఈశ్వరుడు చెబుతూ ఉన్నాడు, దేవి, పూర్వకాలంలో తుంబురుడు అనేటటువంటి నా యొక్క భక్తుడు నా ప్రమద గణాల్లో ఒకడు. అతడు గోకర్ణంలో ఉన్నటువంటి ఆ మహాబలేశ్వరుని చూడటానికి ఆకాశం మీద నుంచి వెళుతూ ఉన్నాడు. అదే సమయంలో దుర్వాసుడు అరణ్యంలో అప్పటి వరకు తపస్సు చేసుకుని సమాధి నుంచి లేచినటువంటి వాడే దగ్గరలో ఉన్నటువంటి ఒక లేడి పిల్లను చేరతీసి దానిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని దానికి ఆహారం తినిపిస్తూ ఉన్నాడు. గగన మార్గంలో విమానం గుండా వెడుతూ ఉన్నటువంటి ఈ తుమ్మురుడు ఈ దృశ్యాన్ని చూసినటువంటి వాడై మహర్షి యొక్క పరోపకార బుద్ధికి చెలించిపోయాడు. ఆ సంతోష పారవశ్యంలో తుమ్మురుడు ఒక చిటిక వేశాడు. ఆ శబ్దానికి మహర్షి ఒళ్ళో ఉన్నటువంటి ఆ లేడి పిల్ల కాస్త అక్కడి నుంచి లేచి దూరంగా పారిపోయింది. అది గమనించినటువంటి మహర్షి కోపించి తల పైకెత్తి చూసి, ఒరే తుమ్మురా, నీవు దైవత్వాన్ని వదిలిపెట్టి నరుడుగా భూలోకంలో జన్మించవలసింది అని చెప్పేసి శాపం పెట్టాడు. అప్పుడు ఆ తుమ్మురుడు మహర్షి యొక్క పాదాల మీద పరిపడి పరిపరి విధాల ప్రార్థించగా, నీవు ఆ ఈశ్వరుడి యొక్క అనుజ్ఞతో మళ్లీ కైలాసం చేరతావు అని చెప్పేసి అతడికి శాపవిమోచనం కల్పించాడు. కాలం గడుస్తూ ఉన్నది. ఆ కాలాంతరంలో కాంచీపురంలో చిరుతొండ నంబి అనేటటువంటి పేరుతో వైశ్యుల ఇంట్లో జన్మించాడు ఆ యొక్క తుమ్మురుడు. అతడి యొక్క భార్య తిరువెంగనాచి, వారి కుమారుడు సిరియాలుడు. ఈ యొక్క చిరుతొండ నంబి వైశ్యుడైనప్పటికీ కూడా పరమశివ భక్తుడు, మహాసౌభాగ్యము సంపద ఉన్నటువంటి వాడు. ప్రతిరోజు కూడా శివారాధన నియమ ప్రకారము, నియమ నిష్టానుసారము శివారాధన అర్చన చేస్తూ ఉండేటటువంటి వాడు. ప్రతిరోజు కూడా తనతో పాటుగా ఎవరో ఒక శివారాధకుణ్ణి ఇంట్లో అతిథిగా ఆహ్వానిస్తూ ఉంటాడు. అతడికి సేవలు చేస్తూ ఉంటాడు. శివుణ్ణి సర్వకాల సర్వావస్థల ఎందు కూడా అర్చిస్తూ ఉంటాడు. అటువంటి మహాభక్తుడు. అతడికి జోడైనటువంటిదే అతని భార్య అయినటువంటి తిరువెంగనాంబ. వాడి కుమారుడైనటువంటి ఈ సిరియాలుడు కూడా శివభక్తుడే. ఇలా ఉన్నటువంటి ఈ తరుణంలో ఒక రోజున ఒక సన్యాసి ఈ యొక్క చిరుతొండ నంబి ఇంటికి వచ్చి, చిరుతొండ నంబి, నేను మహేశ్వరుణ్ణి 3 తూములు చెరుకు రసంతో అభిషేకం చేయాలి అని అనుకుంటూ ఉన్నానయ్యా, నాకు ఆ అభిషేకానికి కావలసినటువంటి ఆ చెరుకు రసాన్ని నువ్వు ఏర్పాటు చేయవలసింది అన్నాడు. మహాప్రసాదం స్వామి అన్నాడు చిరుతొండరంబి. అక్కడి నుంచి బయలుదేరి చెరుకు పండే వంటి పొలం దగ్గరికి వెళ్లాడు. 3 తూములు చెరుకు రసం కావాలంటే ఎంత చెరుకు కావాలి అని అడిగాడు ఆ చెరుకు పండించేవంటి ఆ రైతుని. అతడు చెప్పాడు. అతడు చెప్పినటువంటి లెక్క ప్రకారం ఆ చెరుకు అంతా నరికించి దాన్ని కట్టలు కట్టి మోపులుగా తీసుకున్నాడు. ఆ మోపులు ఇప్పుడు గానుగు దగ్గరికి తీసుకొచ్చి రసం తీయించాలి. కాని ఆ మోపులు గానుగు దగ్గరికి మోసుకురావటానికి ఎవరూ కూడా కూలీలు దొరకలేదు. ఆ కారణం చేత ఆ మోపులు ఎత్తుకుని రావటానికి అతడే ప్రయాసపడుతూ ఉన్నాడు. ఈ రకంగా శివభక్తుని యొక్క కోరికలు తీర్చడం కోసము అని చెప్పేసి ప్రయాసపడుతున్నటువంటి నా భక్తుడికి సహాయం చేయటానికి నేను భూలోకానికి వెళ్లాను. కేవలము నా శరీరం మాత్రమే ఈ అప్సరాంగంలో నృత్యం చేస్తూ ఉంటే ఈ సభాస్థలి ఎందు ఉన్నది పార్వతి. నేను పూర్తిగా ఆ భక్తుడి దగ్గర ఉండి అతడికి భృత్యుడునై ఆ యొక్క చెరుకు కట్టలు అన్ని కూడా గానుగ దగ్గరకు చేర్చి ఆ చెరుకుని రసం ఆడించి ఆ చెరుకు రసాన్ని చిరుతొండనంబి యొక్క ఇంటికి చేర్చి నేను వస్తూ ఉన్నాను. అందుచేత శ్రమ వల్ల నా శరీరానికి చెమట పట్టింది అన్నాడు. ఆ మాటలు విని ఆ భక్త మహాశయుడు ఎవరో నేను కూడా చూడాలి అనిపిస్తున్నది స్వామి. ఒక్కసారి ఆ భక్తుణ్ణి వీక్షించేటటువంటి ఇది నాకు ప్రసాదించవలసింది అని చెప్పేసి వేడుకున్నది పార్వతీదేవి. అలాగేను అన్నాడు ఈశ్వరుడు. ఇంకేముంది, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ప్రయాణమయ్యారు. ఇద్దరు కూడా బయలుదేరారు. అక్కడ ఉన్నటువంటి ప్రముఖ గణాలకు చెప్పారు, మాకు భూలోకంలో వేరే పని ఉన్నదయా, కాంచీనగరానికి వెళుతూ ఉన్నాము, వచ్చేపటి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఈ సమయం అంతా కూడా మీరు ఇక్కడ జాగ్రత్తగా చూస్తూ ఉండండి అన్నారు. వాడిద్దరు కూడా బయలుదేరారు. బయలుదేరబోయే ముందు ఈశ్వరుడు మేఘుణ్ణి పిలిచి, మేఘమా, నేను కాంచీనగరానికి బయలుదేరుతూ ఉన్నాను కాబట్టి కాంచీనగరంలో నేను వెళ్లబోయే ముందుగా 21 రోజుల పాటు నువ్వు ఎడతెరిపి లేకుండా రాత్రింబవళ్ళు వర్షము ధారలు కురిపించవలసింది అన్నాడు. ఈశ్వరుడి యొక్క ఆజ్ఞానుసారము మేఘుడు 21 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా ఏకధారగా వర్షం కురిపించాడు ఆ కాంచీనగరంలో. ఈ వర్షం వల్ల అక్కడ పరిపాటలు చేసుకునే వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు ఎదురైనాయి. విశేషించి శివభక్తులకు చాలా ఇబ్బందులు వచ్చినాయి. వీళ్ళకి ఆహారం ఇచ్చేటటువంటి వాళ్ళు లేరు. ఈ సన్యాసులందరూ కూడా మఠాలలోనే ఉండిపోయారు. బయటికి రావటానికి వీరు లేకుండా ఉంది. బయటికి వచ్చినప్పటికీ కూడా వీళ్ళకి ఆహార పానీయాలు అందజేసేటటువంటి వాళ్ళు కరువైపోయారు. ఈ కారణం చేత చాలా మంది ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి దూర ప్రాంతాలకు వెళ్లిపోయారు. అయితే ఈ చిరుతొండ నంబి విశేషమైనటువంటి ధనవంతుడు కాబట్టి ఇతడికి ఏ కొదవ లేకుండా ఉంది. ప్రతిరోజు ఎవరో ఒక శివభక్తుడిని తీసుకుని వచ్చి తన ఇంట్లో భోజనం పెట్టి అతన్ని పూజిస్తూ ఉన్నాడు. 20 రోజులు అలాగే గడిచినాయి. 21 రోజులు వర్షాలు పడినాయి. 21వ రోజు వర్షం తగ్గింది. ఆ తెల్లవారింది. అమ్మా, ఇవాళ తెరిపిచ్చింది. శివభక్తుడు ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఇవాళ ఇక్కడే దొరకచ్చును అని చెప్పేసి వాకిట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. ఎంతసేపు అయినప్పటికీ ఏ శివారాధకుడు కూడా అక్కడ కనిపించలేదు. ఏ భక్తుడు అక్కడ కనిపించలేదు. చాలాసేపు ఎదురు చూశాడు. 2 జాములు అవుతూ ఉన్నది. లోపలికి వెళ్లి భార్యతో చెప్పాడు, తిరువెంగనాంబా, ఇంతవరకు ఏ భక్తుడు కూడా ఈ ప్రాంతాలకు రాలేదు కాబట్టి నేనే బయలుదేరి వెళ్లి ఎక్కడైనా ఒక శివభక్తుడు దొరుకుతాడేమో వెతికి తీసుకువస్తాను అన్నాడు. సరేనన్నది ఆయన యొక్క మహా ఇల్లాలు. చిరుతొండనంబి బయలుదేరి వెళ్లాడు. ఊరంతా తిరిగాడు. ఎక్కడా శివభక్తుడు అనేవాడు కనిపించటం లేదు. చాలా మంది ఊరు వదిలి వెళ్లిపోయారు. అపరాహ్నం దాటిపోతూ ఉన్నది. శివభక్తుడు అనేవాడు కనిపించడం లేదు. ఏం చేయాలో తెలియటం లేదు. శివభక్తుడు కనుక కనిపించకపోయినట్లయితే ఆ రోజుకి ఇక భోజనం అనేది చేయడు చిరుతొండ నంబి. అతడు భోజనం చేయలేదు అంటే అతని యొక్క భార్య సాధ్వయమ్మ తల్లి ఆవిడ కూడా భోజనం చేయదు. కుమారుడు అంతకన్నా ముందే భోజనం మానేస్తాడు కాబట్టి ఇంట్లో ఎవరూ కూడా భోజనం చేయరు. వెతుకుతూ ఉన్నాడు చిరుతొండ నంబి. దూరంగా పాడుబడిపోయినటువంటి ఒక దేవాలయం కనిపిస్తూ ఉన్నది. ఆ దేవాలయంలోకి ప్రవేశించాడు చిత్తుండనంబి. అక్కడ ఎవరైనా ఉన్నారేమో ఆఖరిసారిగా చూద్దాం, ఇక్కడ గనక లేకపోయినట్లయితే ఇవాళకి ఇంతే ప్రాప్తము అనుకుని ఆలయంలో కాలు పెట్టాడు. ఆలయంలో నుంచి ఎవరో దగ్గుతూ ఉన్నటువంటి శబ్దం వినిపించింది. ఆలయంలో ఎవరో ఉన్నారు అని నిర్ణయించుకున్నటువంటి వాడై లోపలికి కాలు పెట్టాడు. ఆ లోపల కాషాయాంబరాలు ధరించినటువంటి వాడు ఒక సన్యాసి కనిపించాడు. బాగా వృద్ధుడు, 80 సంవత్సరాలు పైబడి ఉన్నాయి. గడ్డాలు మీసాలు బాగా పెరిగిపోయి ఉన్నాయి. జుట్టంతా కూడా జడలు గట్టిపోయి ఉంది. మొఖాన విపోది పూసుకుని ఉన్నాడు. కుంకుమ ధరించి ఉన్నాడు. మెళ్ళో రుద్రాక్షలు కనిపిస్తూ ఉన్నాయి. సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క అవతారం అనే కనిపిస్తూ ఉన్నాడు. ఎవరో మహానుభావుడు, బక్క చిక్కినటువంటి బ్రాహ్మణుడు, ఒక సన్యాసి, శైవ సన్యాసి. అతని భార్య గుడ్డిది. ఆ గుడ్డి అవ్వ భర్త యొక్క కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళు ఒత్తుతూ ఉన్నది. చూశాడు చిరుతొండ నంబి. ఆయన దగ్గరికి వెళ్లాడు. నమస్కారం చేశాడు. స్వామి, మీరు ఈ పూట మా ఇంట్లో దేవతార్చన చేయవలసింది అన్నాడు. ఆ సన్యాసి అన్నాడు, నాయనా నువ్వు ఎవరివో నాకు తెలియదు, నువ్వు ఏం చెబుతూ ఉన్నావో నాకు తెలియదు. నేను పెద్దవాణ్ణి, నాకు కళ్ళు కనిపించటం లేదు, చెవులు వినిపించవు, నువ్వు చెప్పేదేదో గట్టిగా చెప్పవయ్యా అన్నాడు. స్వామి, ఈ పూటకు మా ఇంట దేవతార్చన చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అన్నాడు చిరుతొండ నంబి. ఆ మాటలు విన్నాడు ఈ సన్యాసి. బాగున్నదయ్యా నువ్వు చెప్పింది, ఆ ఈశ్వరుడు నిన్ను అనుగ్రహించుగాక. నేను నీ ఇంటికి రావడానికి నాకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదయ్యా. నీకు కుమారులున్నారా? నువ్వు ధనవంతుడివేనా? ఇంటికి వచ్చినటువంటి అతిథి ఏదైనా కోరినట్లయితే ఆ కోరిక నువ్వు తీర్చగలిగినటువంటి ధైర్యము సాహసము అనేవి నీకున్నాయా? నీ భార్య నీకు అనుకూలవతియేనా? అయినా నాకెందుకులే ఇవన్నీ? నువ్వు నన్ను మీ ఇంటికి భోజనానికి రమ్మన్నావు. భోజనానికి వచ్చేటప్పుడు నీకు కుమారులు ఉన్నారా లేదా అనేది ఒక్కటే నాకు కావలసినటువంటి విషయం అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి చిరుతొండ నంబి, స్వామి, సాక్షాత్తు పరమేశ్వర స్వరూపంలా ఉన్నారు మీరు. నా భార్య నాకు అనుకూలవతి, నేను ధనవంతుణ్ణే. అతిథులు వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు అడిగినటువంటి వాళ్ల యొక్క కోరికలు తీర్చేటువంటి ధైర్యము సాహసము కూడా నా దగ్గర ఉన్నాయి. నాకు కుమారుడు ఉన్నాడు, కాబట్టి మీరు నా ఇంటికి భోజనానికి దయచేయవలసింది అన్నాడు. నీ కుమారుడికి ఉపనయనం అయిందా అన్నాడు ఈ సన్యాసి. కాలేదు స్వామి అన్నాడు. నేను ఒక వ్రతం పూడానయ్యా, అఘోర వ్రతము అని చెప్పేసి ఒక వ్రతాన్ని చేస్తూ ఉన్నాను. 1 సంవత్సర కాలంగా చేస్తున్నాను. ఇవాళ ఆ వ్రతం పూర్తి అవుతుంది. ఆ వ్రతానికి ఉద్యాపన చెయ్యాలి. ఈ ఉద్యాపనం చేయటము అనంటే నరమాంసంతో ఆ మహాదేవుణ్ణి తృప్తిపరచాలయ్యా, అదే ఈ వ్రతానికి ఉద్యాపన. నేను ఎవరింటికైతే భోజనానికి పెడతానో ఆ ఇంటి యొక్క యజమాని, ఆయన భార్య, వాళ్ళిద్దరూ కూడా వారి యొక్క కుమారుణ్ణి, అది కూడా ఉపనయనమైనటువంటి కుమారుణ్ణి, అతడు సమ్మతి మీద, అతడు మళ్లీ వద్దనకూడదు, అతడు కూడా సమ్మతించినట్లయితే అతన్ని వధించి అతని యొక్క మాంసాన్ని నాకు వండి భోజనంగా పెట్టాలి. ఆ వండినటువంటి మాంసాన్ని ముందుగా నేను ఆ మహాదేవుడికి అర్పించి ఆ తర్వాత నేను తింటాను, అప్పుడు మిగిలినటువంటి దాన్ని మీరు కూడా తినవచ్చును. ఇది నా యొక్క నియమం, ఆ వ్రతం యొక్క ఉద్యాపన విధానం. కాబట్టి ఆ వ్రతానికి ఇవాళ నేను ఉద్యాపన చేయవలసి ఉన్నది, మరి నువ్వు ఇవన్నీ సమకూర్చగలవా అని అడిగాడు. చిరుతొండ నంబి ఏ రకంగానూ ఆలోచించకుండా, ఏ మాత్రమూ తడవు చేయకుండా, అలాగే స్వామి అన్నాడు. నువ్వు కాదయ్యా చెప్పవలసింది, నువ్వు కేవలము తండ్రివి, కాని పిల్లవాణ్ణి కన్నటువంటిది తల్లి, నవమాసాలు మోసి కని పెంచినటువంటిది తల్లి, అల్లారు ముద్దుగా పెంచినటువంటి తల్లి, కాబట్టి ఆ పిల్లవాణ్ణి వధించడానికి తల్లి ఒప్పుకోవాలయ్యా, నువ్వు కాదు. ఇంటికి వెళ్లి నీ భార్య తన కుమారుణ్ణి వధించడానికి ఒప్పుకుంటుందో లేదో కనుక్కురా, అలాగే తన ప్రాణ త్యాగం చేయటానికి నీ కుమారుడు ఒప్పుకుంటాడో లేదో కనుక్కురా అన్నాడు. వాళ్ళని కనుక్కురా, నేను ఇక్కడే ఉంటాను, వాళ్ళు కనుక ఒప్పుకునేటట్లయితే నీ ఇంటికి నేను తప్పనిసరిగా ఇటుగా వస్తాను, నువ్వు వెళ్లి రావలసింది అన్నాడు. సరే నేను బయలుదేరాడు చిరుతొండ నంబి. చిరుతొండ నంబి అలా ఆలయంలో నుంచి బయటికి రాగానే ఈ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆ సన్యాస రూపంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు ఒక బ్రాహ్మణుని రూపం ధరించి ఈ స్త్రీయాలు పాఠాలు చదువుకుంటూ ఉన్నటువంటి ఆ గురువు గారి యొక్క ఆశ్రమం దగ్గరికి వెళ్లాడు. లోపల పాఠాలు చదువుకుంటూ ఉన్నాడు పిల్లవాడు. ఆ పిల్లవాడిని బయటికి పిలిచాడు. ఒరే నాయన, నువ్వు బాలకుడివి, బోలెనంత జీవితం నీ ముందు ఉన్నది, సుఖశాంతులు అన్నీ కూడా, భోగభాగ్యాలు, సిరి సంపదలు అన్ని కూడా అనుభవించవలసినటువంటి వాడి నువ్వు, అటువంటి నిన్ను చంపేయాలి అని చెప్పేసి చూస్తూ ఉన్నాడయ్యా మీ నాన్న. ఎవడో సన్యాసి వచ్చాడట మీ ఇంటికి, ఆ సన్యాసికి నిన్ను చంపి నీ శరీరాన్ని ఆహారంగా ఉండి అతనికి పెడతాయట, కాబట్టి దీనికి నువ్వు ఏమాత్రం ఒప్పుకోవద్దు అని చెప్పాడు. ఆ మాటలన్నీ విన్నటువంటి ఆ సిరియాలుడు బ్రాహ్మణుడికి నమస్కారం చేసి, వృద్ధ బ్రాహ్మణ, మీరు వయస్సులో నాకన్నా చాలా పెద్దవాళ్లు, అటువంటి మీకు నేను ఏ రకమైనటువంటి సమాధానము చెప్పలేను. ఈ శరీరము అనేది అశాశ్వతమైనటువంటిది, పరమేశ్వర పూజకు వినియోగించబడుతూ ఉన్నటువంటి ఈ శరీరం, అంతకన్నా నాకు కావాల్సిందే ఉందయ్యా. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మా ఇంటికి అయితిగా వస్తూ ఉన్నప్పుడు అతనికి ఆహారంగా నా శరీరాన్ని సమర్పిస్తూ ఉన్నారు అంటే అంతకన్నా నా జన్మకి ధన్యత్వం అనేది ఉన్నది. కాబట్టి స్వామి మీరు వెళ్ళండి, నేను పూర్తిగా అంగీకరిస్తూ ఉన్నాను ఈ విషయానికి, నా శరీరాన్ని ఆ మహానుభావుడికి ఆహారంగా సమర్పించడానికి నాకు ఏ రకంగానూ కూడా అభ్యంతరం లేదు అన్నాడు సిరియాళ్ళు. చాలా సంతోషించాడు శివుడు. మళ్లీ ఆలయానికి వెళ్లిపోయి ఆ సన్యాసి రూపంలో అక్కడ పడుకున్నాడు. ఈ సన్యాసి బ్రాహ్మణుడి రూపంలో బయటికి రాగానే అక్కడ ఉన్నటువంటి ఆ సన్యాసి యొక్క భార్య గుడ్డి అవ్వ ఆవిడ కూడా బయటికి వచ్చింది. 16 సంవత్సరాలు నిండినటువంటి ఒక యవ్వన ప్రాయమైనటువంటి ఒక స్త్రీ రూపంలో బయటికి వచ్చి ఈ చిరుతొండ నమ్మ ఇంటి దగ్గరకు వచ్చి, అమ్మా పిల్లవాడికి పాలు లేవు, కొద్దిగా పాలు ఏమైనా ఉంటే ఇప్పించండి అని అడిగింది. చిరుతొండ నమ్మి భార్య గోక్షీరాన్ని పట్టుకొచ్చి ఇచ్చింది. ఆ పాలు తీసుకుని వెళ్లపోతూ ఆ స్త్రీ ఆ ఇంటి ముందు ఆగి, తల్లి నేను ఏదో ఒక మాట విన్నాను, ఎవరో ఒక సన్యాసి మీ ఇంటికి వస్తూ ఉన్నాయట, ఇవాళ్ళ ఆ సన్యాసికి మీ కుమారుణ్ణి సంహరించి అతడి శరీరాన్ని కూరగా వండేసి అతడికి ఆహారంగా సమర్పిస్తూ ఉన్నారట, ఇది నిజమేనా అన్నది. నిజమేను అన్నది చిరుతొండ నంబి భార్య. అమ్మా ఈ రోజుల్లో సన్యాసులు అంటే అందరూ కపట సన్యాసులు కదా, అంతా మోసం చేస్తూ ఉన్నారు, దగా చేస్తూ ఉన్నారు, ఎవడు నిజమైన సన్యాసో ఎవడు కాదో తెలీదు, అటువంటి ఈ కపట సన్యాసి కోసమని మీ కుమారుణ్ణి మీరు హత్య చేస్తారా, మీ కుమారుణ్ణి మీరు అర్పిస్తారా, మీరు ఒక్కసారి ఆలోచించండి అన్నది. ఆ మాటలు విన్నటువంటి చిరుతొండ నంబి భార్య, తల్లి ఇవాళ మా ఇంటికి సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుడే భోజనానికి వస్తూ ఉన్నారు, వాళ్లకి మేము మా కుమారుడి యొక్క శరీరాన్ని ఆహారంగా సమర్పిస్తూ ఉన్నాం, కాబట్టి నువ్వు వెళ్లి రావాల్సింది అంది. సంతోషించినటువంటి ఆ కన్య ఆ పార్వతీదేవి మళ్లీ ఆలయానికి వెళ్లిపోయి అక్కడ గుడ్డి యవ్వ రూపంలో అక్కడ కూర్చుని ఉండిపోయింది. చిరుతొండ నంబి ఇంటికి వచ్చాడు. విషయమంతా కూడా భార్యకి చెప్పాడు. ఇప్పుడు గంధము విభూది రెండూ తీసుకుని మళ్లీ ఆలయానికి బయలుదేరాడు. ఆలయానికి వెళ్లాడు చిరుతొండ నంబి. ఆలయంలో పడుకుని ఉన్నాడు ఈ వృద్ధ సన్యాసి. ఆయనకి నమస్కరించి చేతికి విభూది ఇచ్చాడు, గంధం ఇచ్చాడు. స్వామి మీరు మా ఇంటికి భోజనానికి వేంచేస్తూ ఉన్నారు, దేవతార్చన మా ఇంట్లో చేస్తున్నారు అన్నాడు. సంతోషించాడు ఆ సన్యాసి. అంగీకార సూచికంగా చిరుతొండ నంబి దగ్గర నుంచి గంధము విభూది తీసుకుని తాను వస్తూ ఉన్నట్టుగా గంధాన్ని విభూదిని మళ్లీ చిరుతొండ నంబికి అందించాడు. ఇప్పుడు అంటూ ఉన్నాడు, నాయన నేను పెద్దవాణ్ణి, 80 సంవత్సరాలు నిండినాయి, నడవలేను, కుష్ఠరోగంతో నా పాదాలన్నీ కూడా కొరుక్కుపోయినాయి, నా పాదాలు తినేసింది కుష్ఠరోగం, నేను నడవలేను, మరి నన్ను ఎలా తీసుకెడతావు, ఇక నా భార్య ఉంది ఆవిడ గుడ్డిది, ఆవిడ ఎలా రాగలుగుతుంది, ఏదేదో ఆలోచించు అన్నాడు. వెంటనే చెడుతుండరంబి, స్వామి నీకు నమస్కారం చేస్తూ ఉన్నాను, నువ్వు నా భుజాల మీద ఎక్కవలసింది అన్నాడు. ఆ వృద్ధ సన్యాసిని తన భుజాల మీద ఎక్కించుకున్నాడు. ఇదిగో నీకున్నటువంటి ఈ కృష్ణాజనము, ఆ రుద్రాక్షమాలలు, నీ యొక్క కమండలము అన్ని కూడా నా చేతులతో పట్టుకుంటాను. ఒక చేత్తో వాటిని పట్టుకుంటాను, రెండవ చేత్తో ఆ అవ్వ చేతిలో ఉన్నటువంటి కర్రని పట్టుకుంటాను. ఆ కర్రకి రెండవ వైపున అవ్వ పట్టుకుని నడుస్తుంది. ఈ రకంగా మిమ్మల్ని ఇద్దరిని కూడా నేను భుజాల మీద ఎక్కించుకుంటాను. అవ్వ యొక్క కర్రని నేను రెండో చేత్తో పట్టుకుంటాను. ఇలా మిమ్మల్ని ఇద్దరిని కూడా మా ఇంటికి తీసుకెడతాను అన్నాడు. అలాగేను అన్నాడు సన్యాసి. ఆ భుజాల మీద ఎక్కించుకున్నాడు ఆ సన్యాసిని చిరుతొండ నంబి. అవ్వ యొక్క కర్రని తన చేత్తో పట్టుకున్నాడు. చూడండి, ఆ పరమేశ్వరు యొక్క విధి విలాసము అనేది ఎలా ఉంటుందో. సాక్షాత్తు 14 లోకాలు కూడా తన భుజాల మీద మోస్తూ ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు, ఆ పరంధాముడు, ఆ లోకైక